పన్నెండవ అధ్యాయం. శ్రీ సంత్ ఘోలప్ రామదర్శనం. శ్రీ సాయిబాబా శ్రీ సంత్ ఘోలప్ స్వామి శ్రీరామచంద్ర ప్రభువుల రూపాలతో దర్శనమివ్వటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. హే సద్గురు సాయినాథ, మీకు జయకారాలు. మీ చరణాలపై మస్తకముంచి నేను నమస్కరిస్తాను. ఏ రకమైన వికారాలు లేని ఆత్మస్వరూపంలో ఎల్లవేళలా ఏకరూపంతో ఉంటుంది మీ స్థితి. మీకు శరణు వచ్చిన నా మీద మీరు కృపచూపండి. మీరు సత్య జ్ఞాన ఆనందయుక్త సుఖ సంతోషాలకు నిధి. సంసారమనే అరణ్యంలో దగ్ధమయ్యే దుఃఖితులకు సౌఖ్యాన్నిచ్చే మీరు అద్వైత బోధ చేసి మందబుద్ధులకు ద్వైతం మీదున్న ప్రీతిని తొలగిస్తారు. ఆకాశంలో అన్ని చోట్ల పూర్తిగా నిండి వ్యాపించినట్లు మీ స్వరూపాన్ని మనస్సులో చిత్రించుకుని ఆ అనుభవాన్ని పొందిన వారెంతో అదృష్టవంతులు. సాధువులను సంరక్షించాలని, దుష్టులను సంహరించాలని ఈశ్వరుడు అవతారం స్వీకరిస్తాడు. అయితే సత్పురుషులు వీరికన్నా భిన్నంగా ఉంటారు. వీరు పెద్ద, వీరు చిన్న అన్న భావమే వారికుండదు. ఇద్దరూ వారికి సమానమే. సర్వేశ్వరుని కంటే సత్పురుషులే గొప్ప. ఎందుకంటే మొదట వారు దుష్టులను దారిలో పెడతారు. దీనుల కోసం, దుర్బలుల కోసం వారి మనస్సు తల్లడిల్లి ప్రేమ రసవాహినితో నిండిపోతుంది. సంసార సాగరానికి వారు అగస్తి ఋషి వంటివారు. అజ్ఞానమనే గాఢాంధకారం పాలిట వారు సూర్యుని వంటివారు. పరమాత్మ అక్కడే నివసిస్తారు. నిజంగా చూస్తే వారు వీరికి వేరుకాదు. అలాంటి సత్పురుషుల్లో ఒకరుగా ఈ నా సాయి భక్తుల కోసం ఇక్కడ అవతరించారు. జీవాత్మ పరమాత్మల ఐక్యతా వైభవంతో సుశోభితులైన ఆయన మూర్తీభవించిన జ్ఞానదేవులే. ఆయనకు ప్రాణిమాతృలందరిపైన అపారమైన అనురాగం. ఇతర విషయాల పట్ల అసలు ఆసక్తి అన్నది ఉండేది కాదు. ఒకచోట ఆసక్తి, మరోచోట విరక్తి ఉన్నట్లు అనిపించినా ఆయనకి ఎక్కడా శత్రుత్వ భావం ఉండేది కాదు. నిష్పక్షపాత ధోరణిలో ఉండేవారాయన. ఆయనకి శత్రువులు లేదా మిత్రులు అన్న భావన ఉండేది కాదు. ఆయనకి దరిద్రులు, శ్రీమంతులు అంతా సమానమే. అలాంటి మహానుభావులైన, అంటే విద్య, బుద్ధి, పరాక్రమం మొదలైన గుణాలతో శ్రేష్ఠ మహాత్ములు. సాయి విశిష్టత గురించి ఇప్పుడు వినండి. సత్పురుషులు తమపై భక్తులకున్న ప్రేమకు ఆకర్షితులై తమ పుణ్యసంగ్రహాన్ని ఖర్చు పెడతారు. కొండలు, గుట్టలనే ఇబ్బందులను పట్టించుకోకుండా భక్తుల కోసం పరుగులు పెడతారు. అజ్ఞానులు పరమార్థం అంటే ఏమిటో తెలుసుకోకుండా భార్య, బిడ్డల్లో, ధనంలో ఆసక్తి పెట్టుకుంటారు. పాపం అజ్ఞానులు కదా అని వారిని క్షమించాలి. అలా ఏదీ తెలుసుకోలేని, ఏదీ తెలియని వారు అమాయకులని దేవుడు కృపతో, ప్రేమతో దగ్గరకు తీసుకుంటాడు. అయితే దేవుడి నుంచి దూరమై దేవుడికి విముఖులైన వారి అభిమానాన్ని దగ్ధం చేస్తాడు. అజ్ఞానులపై కరుణామృతధారలు కురిపించి సత్పురుషులు వారిపై ప్రేమ చూపుతారు. దాంతో వారికి ఒక్కసారిగా విశ్వాసం కుదురుతుంది. అయితే జ్ఞానాభిమానం మాత్రం వ్యర్థం. తామే పండితులమనుకునే మూర్ఖులు వ్యర్థమైన అభిమానంతో ఊరికే పొంగిపోతారు. వారు భక్తి మార్గాన్ని తిరస్కరిస్తారు. వారి సాంగత్యం మనకవసరం లేదు. అలాగే వర్ణసంకరము వద్దు, వర్ణాభిమానము కూడా వద్దు. వర్ణాశ్రమాలను ఖచ్చితంగా, నియమంగా పాటిస్తున్నామన్న గర్విష్ఠులుగా అవకండి. అలాగే వేదాలను అంగీకరించని కపట పండితులుగా కాకండి. వేద, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం, వేదాంగాలు, వేదాల్లోని భాగమేనంటూ పరిగణించే శాస్త్రం లేదా ఉపవేదం, దీనికి ఆరు అంగాలుంటాయి. శిక్ష, కావ్యము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నియుక్తము. లోతుగా అభ్యసించి ఉంటారు. అయితే జ్ఞానగర్వంతో మదించిపోతారు. అలాంటి వారు భక్తి మార్గానికి అడ్డు తగులుతారు. వారికి ఆశ అనేది కనిపించదు. అజ్ఞానులు శ్రద్ధాబలంతో సంసార భయం అనే సంకటాన్ని సుదూర తీరాలకు తరిమేస్తారు. అయితే ఈ శాస్త్ర పండితులను వారి చిక్కుల నుంచి ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు. సత్పురుషుల పాదాల్లో విశ్వాసం పెడితే అజ్ఞానుల అజ్ఞానం పారిపోతుంది. జ్ఞానాభిమానుల సంశయాలు వారికి బాధాకరం కావు. వారి హృదయాల్లో సద్భావం ఉత్పన్నమవుతుంది. సరే, ఓసారి దైవ నిర్ణయానుసారం ఎలాంటి విచిత్ర గోష్ఠి సంభవించిందో చూడండి. ఒక కర్మఠుడికి అదృష్టవశాత్తు సాయిని కలిసే సందర్భం ఏర్పడింది. అతని సంకల్పం ఒక విధంగా ఉంది, అయితే యోగాయోగాలు వేరుగా ఉంటాయి. అందువల్లే షిరిడీ లాభం కలిగి అతనికి తన గురుదర్శనం అయ్యింది. రసభరితమైన విశిష్టమైన గురుమహిమను దర్శింపచేసి గురుభక్తులకు ప్రేమానుభవాన్నిచ్చే ఆ కథానికాన్ని ఇప్పుడు వినండి. ఓసారి నాసిక్ క్షేత్రంలో నివసించే ముళే అనే ఇంటి పేరు గల కర్మఠుడు, ఆచారవంతుడు, అగ్నిహోత్రి, తన పూర్వ పుణ్యబలంతో షిరిడీ వచ్చాడు. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యబలం లేకపోతే షిరిడీలో ఎవరు కూడా కనీసం ఒక్క క్షణమాత్రం కూడా ఉండలేరు. వారి నిశ్చయం ఎంత దృఢంగా ఉన్నా కూడా బాబా ముందు వారి ప్రయత్నాలేవీ పనిచేయవు. నేను వెళ్ళి నాకిష్టమైనన్ని రోజులు అక్కడ ఉంటానని కొందరు అనుకుంటారు. కానీ అది వారి చేతిలో ఉండదు. వారన్ని రకాలుగాను పరాధీనులే. నేను నేను అంటూ అలా నిశ్చయంగా ఎంతమందో అలసిపోయారు. సాయి తమ ఇచ్ఛానుసారం ప్రవర్తించే దైవం. ఆయన ముందు ఇతరుల అహంకారం అణిగిపోతుంది. మన వంతు రాకుండా మనం బాబా స్మృతిపథంలోకి రాము. ఆయన గుణవర్ణన చెవిలో పడదు. అప్పుడు దర్శనం చేసుకోవాలనే స్ఫూర్తి మన మనసులోకి ఎక్కడ్నుంచి వస్తుంది? సాయి సమర్థుల దర్శనానికి వెళ్ళాలి అన్న కోరిక ఎందరికో ఉన్నప్పటికీ వారికి సాయి నిర్వాణం వరకు షిరిడీ వెళ్లే యోగమే పట్టలేదు. తర్వాత పోదాం పోదాం అనుకుంటూ సోమరితనపు అవాంతరం వచ్చి షిరిడీ ప్రయాణం ఆగిపోయింది. బాబా కూడా సమాధి చెందారు. ఇవాళ రేపు అనుకుంటూ ఆగిపోవటంతో చివరికి బాబాని ప్రత్యక్షంగా కలవటమనేది అసంభవమైపోయింది. ఆ ప్రకారంగా ఆయన దర్శనం చేసుకోవటం అలాగే ఉండిపోగా వాళ్ళు పశ్చాత్తాపపడ్డారు. అలాంటి తృష్ణ తీరని వారు విశ్వాసంతోనూ ఆదరపూర్వకంగానూ ఈ కథను వింటే వారి పిపాస పాలపై ఉన్న కోరిక కనీసం మజ్జిగతోనైనా తీరినట్లు తీరుతుంది. సరే, అదృష్టవశాత్తు వెళ్ళినవారు, ఆయన దర్శనంతో చరణ స్పర్శనంతో తృప్తి పొందినవారు మాత్రం అక్కడ తమ ఇష్టానుసారం ఉండగలిగారా? బాబా కదా అక్కడ ఉంచవలసింది. ఎవరూ కూడా తమంత తాము అక్కడికి వెళ్ళలేరు. ఉందామన్నా అక్కడ ఉండలేరు. అనుమతించబడ్డవారే ఉండాలి. ఆయన వెళ్ళిపోమ్మంటే తిరిగి వెళ్ళిపోవాలి. కాకామహాజని ముంబై షావుకారు ధరంసీ జఠాభాయి ఆఫీస్లో ముఖ్య అధికారిగా ఉండేవాడు. ఓసారి అతను ముంబై నుండి షిరిడీకి వెళ్ళాడు. అక్కడొక వారం రోజుల పాటు ఉండి తిరిగి వెళ్లాలని అతని మనసులో ఉంది. కృష్ణ జన్మాష్టమికి చావడిని అందంగా అలంకరించి బాబా ఎదుట ఊయల వ్రేలాడదీసి భక్తులు వేడుకలు చేసి ఆనందంగా నర్తిస్తున్నారు. ఆ గోకులాష్టమి సమారంభాన్ని ఆనందంగా కళ్ళారా చూడాలన్న కోరికతో వీలు చూసుకుని కాకా షిరిడీ వచ్చాడు. అయితే బాబా దర్శనానికి వెళ్ళి వెళ్ళగానే బాబా అతన్ని, మీ ఇంటికి తిరిగి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగారు. కలిసి కలవకముందే ఏమిటి ప్రశ్న అని కాకా మనసుకి ఆశ్చర్యం కలిగింది. అతని మనసులో అయితే షిరిడీలో వారం రోజులుండాలని ఉంది. బాబాయే స్వయంగా అలా ప్రశ్నించినప్పుడు కాకాకి జవాబివ్వక తప్పలేదు. అయితే అది కూడా బాబానే సూచించాలన్నట్లు కాకా సమయానుకూలంగా ఇలా సమాధానమిచ్చాడు. బాబా, ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే నేనింటికెళ్ళిపోతాను. కాకా దగ్గర నుంచి ఆ సమాధానాన్ని వినగానే బాబా, రేపు వెళ్ళు అన్నారు. కాకా ఆ ఆజ్ఞను తలవంచి నమ్రతతో అంగీకరించాడు. బాబాకి నమస్కరించి, ఆ రోజు గోకులాష్టమిలాంటి విశేషమైన పర్వదినం అయినప్పటికీ అదే రోజు ప్రయాణమయ్యాడు. తన ఊరు చేరుకున్నాడు. ఆఫీస్కెళ్ళి చూసినప్పుడు అతని యజమాని కాకా ఎప్పుడు తిరిగొస్తాడా అని అతని కోసం ఎదురుచూస్తున్నాడు. అక్కడ పనిచేసే గుమాస్తా అకస్మాత్తుగా అస్వస్థుడవడం వల్ల యజమానికి కాకాతో అవసరం పడింది. కనుక అతను కాకాని వెంటనే తిరిగి రమ్మని షిరిడీకి ఉత్తరం రాశాడు. కాకా షిరిడీ నుంచి బయలుదేరిన తర్వాత తపాలా బంట్రోత్తు అక్కడ విచారించి ఆ ఉత్తరాన్ని త్రిప్పి పంపాడు. దాన్ని కాకా తన ఇంట్లో చూసుకున్నాడు. అయితే దీనికి విరుద్ధంగా జరిగిన ఓ చిన్న విశేషం వినండి. భక్తులకు తమ శ్రేయస్సు ఎందులో ఉందో తెలీదు. అయితే బాబాకి అది స్పష్టంగా తెలుసు. ఓసారి నాసిక్కు చెందిన బాబా అంటే ప్రేమ ఉన్న బావుసాహెబ్ ధుమాళ్ అనే పేరుగల ప్రఖ్యాత వకీలు, గొప్ప భక్తుడు కేవలం బాబా దర్శనం చేసుకునేందుకు షిరిడీ వచ్చాడు. బాబా దర్శనం త్వరత్వరగా చేసుకుని ఆయన చరణాలకు వందనం చేసి విభూతి ఆశీర్వాదము తీసుకుని తిరిగి వెళ్ళిపోవాలని అతని మనసులో అభిప్రాయం. ఊరికి తిరిగి వెళ్లేటప్పుడు నిఫాడ్ అనే గ్రామంలో అతను దిగవలసి ఉంది. ఓ కేసుకు సంబంధించి అతనక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. అతనలా నిశ్చయించుకున్నప్పటికీ బాబాకి అందులో మంచి చెడు ఏమిటో బాగా తెలుసు. ధుమాళ్ తిరిగి వెళ్లటానికి బాబాని అనుమతి అడిగాడు. అయితే బాబా అనుమతి ఇవ్వకుండా అతన్ని ఓ వారం రోజుల పాటు అక్కడే ఉంచేశారు. ఆజ్ఞ ఇవ్వటానికి తిరస్కరించారు. ఆ రోజు జరగవలసిన కేసు వాయిదా పడింది. నియమించబడిన 3 తేదీలు అలాగే అయిపోయాయి. వారం దాటాక కూడా కొన్ని రోజులు బాబా ధుమాళ్ని అక్కడే ఉంచేశారు. ఇక్కడ వాయిదా రోజునే న్యాయాధీశుడికి ఒంట్లో బాగాలేకపోయింది. జన్మలో ఎన్నడూ జరగనంత, భరించలేనంత కడుపు నొప్పి వచ్చింది. కేసు దానంతట అదే వాయిదా పడింది. అప్పుడు ఆ సమయం చక్కటి పనిలో సార్థకమైంది. సరే, దానివల్ల ధుమాళ్కి సాయిబాబా సాన్నిధ్యం లభించింది. ముద్దాయికి చింత చెప్పా పెట్టకుండా పారిపోయింది. సాయిబాబా మీద విశ్వాసం పెట్టుకోవటం వల్ల ఏమాత్రమూ కష్టపడకుండా అన్నీ చక్కగా జరిగాయి. తరువాత యోగ్యమైన సమయంలో బాబా ధుమాళ్కి అనుమతిచ్చారు. పనులన్నీ చక్కగా గట్టెక్కాయి. నిజంగా బాబా లీల అపూర్వం. ఆ దావా 4 నెలలు నడిచింది. 4 న్యాయాధీశులు మారారు. అయితే చివరికి ముద్దాయి నిర్దోషిగా విడుదలయ్యాడు. యశస్సు వచ్చింది. ఓసారి ఓ శ్రేష్ఠ భక్తుడైన నానాసాహెబ్ నిమోంకర్ భార్య పక్షం వహించి బాబా ఆమెకి ఎలా సాయం చేశారో వినండి. నానాసాహెబ్ నిమోంకర్ గ్రామానికి వతనుదారు, అంటే వంశ పరంపరాగతంగా ప్రభుత్వ పనిచేసే హక్కును పొందినవాడు. ప్రభుత్వంలో అతనికి మంచి పలుకుబడి ఉండేది. అతనికి న్యాయాధీశుని పదవి అప్పగించారు. మాధవరావుకి అతను పెదనాన్న కొడుకు. వయోవృద్ధుడవటం వల్ల అందరికీ అతనెంతో పూజ్యుడైనాడు. అతని భార్య కూడా గొప్ప నిష్ఠాపరురాలు. ఇద్దరికీ కూడా సాయియే ఆరాధ్య దైవం. తమ స్వంత ఊరిని విడిచి ఇద్దరూ కూడా షిరిడీలోనే ఉంటుండేవారు. సాయి చరణాల్లో శ్రద్ధాభక్తులు పెట్టి వాళ్లు హాయిగా రోజులు గడిపేస్తుండేవారు. సూర్యోదయానికి ముందే లేచి ఉదయ స్నానం చేసి దైవపూజ పూర్తి చేసి నియమంగా కాకడహారతి చేయటానికి వారిద్దరూ చావడికి వెళ్తుండేవారు. ఆ తరువాత నానాసాహెబ్ స్తోత్రాలు చేసుకుంటూ మసీదులో బాబా వద్దే ఉండేవాడు. సంధ్యాకాలం అయ్యే వరకు అక్కడే బాబా సేవలో నిమగ్నమయ్యేవాడు. బాబాని లెండీకి తీసుకెళ్లేవాడు. తిరిగి మసీదుకు కూడా తీసుకొచ్చేవాడు. ప్రేమను నింపుకున్న మనసుతో అవసరమైన సేవలు చేస్తుండేవాడు. అతని భార్య కూడా తనకు చేతనైనన్ని పనులను రోజంతా గొప్ప ప్రేమతో చేస్తుండేది. కేవలం స్నానపానాలు చేయటానికి, వంట చేసుకుని అన్నం తినటానికి, రాత్రి పడుకునేందుకు మాత్రమే వాళ్లు తమ బసకి వెళ్లేవారు. మిగిలిన కాలమంతా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఆ ప్రేమమూర్తులైన దంపతులు బాబా దగ్గరే గడిపేసేవారు. సరే, వాళ్ళిద్దరి సేవను వర్ణించటం మొదలు పెడితే గ్రంథం బాగా పెరిగిపోతుంది. అందుకని పైన మొదలుపెట్టిన విషయంలోని మిగిలిన భాగం ఇప్పుడు వినిపిస్తాను. బేలాపూర్లో ఉన్న తమ పిల్లవాడు కొంచెం అస్వస్థతగా ఉండటం వల్ల నానాసాహెబ్ భార్య అక్కడికి వెళ్లాల్సొచ్చింది. భర్త సమ్మతితో అక్కడికి బయలుదేరిందామె. ఎప్పటిలాగే బాబాని కూడా అడిగింది. ఆయన అంగీకారం లభించగానే భర్త చెవిన ఈ విషయం వేసింది. ఆ ప్రకారంగా ఆమె బేలాపూర్ వెళ్లాలని నిశ్చయమైంది. అయితే తర్వాత నానా, నువ్వీరోజే తిరిగి షిరిడీకి రావాలి అన్నాడు. నానాసాహెబ్ మనసులో ఏదో కారణం ఉంది. అందుకని అతను భార్యతో, వెళ్ళు కాని వెంటనే తిరిగి రా అన్నాడు. అది విని ఆమె మనసులో దుఃఖించింది. మర్నాడు పోళా అమావాస్య, అంటే శ్రావణమాసంలో వచ్చే ఈ పండుగను విశేషంగా చేసుకుంటారు. ఆ రోజు కూడా అక్కడే గడపాలని ఆమె మనసులోని కోరిక. అయితే నానా మనసుకది పట్టలేదు. అదీకాక అమావాస్య రోజున పొరుగురికి వెళ్ళి రావటం మంచిది కాదు కనుక ఆమె ఎంతో సందేహంలో పడిపోయింది. దాన్ని తప్పించుకోవటం ఎలాగా అన్న విచారం పట్టుకుంది ఆమెకి. బేలాపూర్కు వెళ్ళకపోతే ఆమెకు తృప్తి కలగదు, అలా అని భర్త మనసుని కూడా నొప్పించలేదు. భర్త మాటను ఎలా తీసివేయగలదు? సరే, అప్పుడు ఆమె బేలాపూర్కు వెళ్లటానికే బయలుదేరింది. బాబా లెండీ తోటవైపు బయలుదేరారు. ఆయనకామె నమస్కరించింది. ఎవరైనా పొరుగురికి వెళ్లేప్పుడు పనుల్లో ఏ అవాంతరాలు రాకూడదని దేవుడికి నమస్కరించటమనే ఆ పద్ధతి షిరిడీలో కూడా ఉంది. అయితే అక్కడ దైవం సాయి. ఎంత హడావుడిగా వెళ్లవలసి ఉన్నప్పటికీ బయలుదేరే సమయంలో ఆయన పాదాలపై షిరిడీవాసులు మస్తకం పెట్టేవారు. అక్కడి ఆ పద్ధతి ప్రకారం సాఠేవాడ ఎదురుగా ఓ క్షణంపాటు బాబా నిలబడి ఉన్నప్పుడు ఆమె బాబా పాదాలకు నమస్కరించింది. దర్శనం చేసుకోవాలనుకున్న నానాసాహెబ్ నిమోన్కర్ మొదలైన వారంతా అక్కడికొచ్చి బాబాకి నమస్కరించుకున్నారు. అలా అక్కడున్న వారంతా చూస్తుండగా విశేషించి నానాసాహెబ్ సమక్షంలో ఆమెతో బాబా ఆ సందర్భంలో అన్న దానిలోని యోగ్యతని గమనించండి. పాదాలపై శిరసు పెట్టి ఆ స్త్రీ బయలుదేరేందుకు అనుమతి కోరిన మీదట బాబా, సరే వెళ్ళు, వెంటనే బయలుదేరు, నిశ్చింతగా ఉండు, బేలాపూర్లో 4 రోజులు హాయిగా ఉండు, అందరినీ కలుసుకుని తిరిగి షిరిడీ వచ్చేసేయి. సరే బాబా అన్న ఈ మాటలు ఆ స్త్రీకి చెప్పలేనంత ఊరట కలిగించాయి. నిమోన్కర్కి విషయం అర్థమైంది. అలా ఇద్దరికీ తృప్తి కలిగింది. సారాంశం, మనం నిశ్చయించుకుంటాం, అయితే మనకి వాటి పూర్వాపరాలు తెలుసుకోగల సామర్థ్యం ఉండదు. సత్పురుషులకి మన హితాహితాలు తెలుసు, సత్పురుషులకి తెలియని విషయమంటూ ఉండదు. వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించిన జ్ఞానం అరిచేతిలో ఉసిరికాయలా స్పష్టంగా ఉంటుంది. వారి ఆజ్ఞానుసారం మనం నడుచుకుంటే మనం సుఖ సంపన్నులమవుతాము. సరే, ఇప్పుడు గతంలో చెప్పినట్లు మూడే మీద కృపతో బాబా అతనికి అతని గురురూపంతో ఎలా దర్శనమిచ్చారో ఆ ముఖ్య కథా నిరూపణను ముందుకు నడిపిద్దాం. ముళే షిరిడీలో శ్రీమాన్ బాపూసాహెబ్ బుట్టిని కలుసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అతనికి ఆ అభిప్రాయం ఉన్నప్పటికీ అందులో బాబా సంకల్పం మరో విధంగా ఉంది. ఆ చమత్కారాన్ని, ఆ రహస్యాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. అతను బుట్టిని కలవటం అయ్యింది. భక్తులంతా మసీదుకి బయలుదేరారు. ముళేకి కూడా వెళ్లాలన్న కోరిక కలిగి భక్తులతో పాటు అతనూ బయలుదేరాడు. ముళే 6 శాస్త్రాలు అభ్యసించినవాడు. జ్యోతిష్శాస్త్రంలో అత్యంత ప్రవీణుడు. అలాగే సాముద్రికంలో కూడా, అంటే చేతులు, పాదాలు, ముఖం ఇత్యాది అవయవాల్లోని శుభాశుభ చిహ్నాలను బట్టి భవిష్యత్తును తెలుసుకునే శాస్త్రం, పూర్తిగా నిపుణుడు. బాబాదర్శనం అవటంతోనే అతను పరవశించిపోయాడు. బాబా భక్తులు ఆయనకు పాలకోవా, చక్కెర బిళ్ళలు, బర్ఫీలు, కొబ్బరికాయలు, నారింజ లాంటి ఫలాలను ఎంతో నిర్మలము, పాపరహితము అయిన అంతఃకరణతో సమర్పిస్తున్నారు. అంతేకాక అక్కడికి జామపళ్ళు, అరటిపళ్ళు, చెరుకులు అమ్మే స్త్రీలు వస్తున్నారు. మనసుకి తోచినప్పుడు బాబా వారి వద్ద కూడా తమ జేబుల్లోంచి డబ్బు ఖర్చు పెట్టి వాటిని కొంటున్నారు. తమ డబ్బు ఖర్చు పెట్టి బాబా మామిడిపళ్ళ బుట్టలను, అరటిపళ్లను కూడా పుష్కలంగా కొని భక్తులకు పంచేవారు. ఒక్కొక్క మామిడిపండును చేతిలోకి తీసుకుని 2 అరచేతుల మధ్య నలిపి మెత్తబడిన తరువాత భక్తులకిచ్చేవారు. మామిడిపండును పెదవుల వద్ద పెట్టుకోగానే రసమంతా కడుపులోకి వెళ్ళిపోయేది. అంతెందుకు, పండుని రసంతో నిండిన గిన్నెల నోటి వద్ద పెట్టుకుని తొక్కుని టెంకని పారేయాలి అంతే. అరటిపళ్ల తరహా అదో వింత. భక్తులు లోపలి గుజ్జు మాధుర్యాన్ని రుచి చూస్తే బాబా దాని తొక్కును రుచి చూసేవారు. ఎంత అద్భుతం! ఈ పళ్ళనన్నిటినీ బాబా తమ చేత్తో అందరికీ పంచేవారు. ఒక్కసారి ఎప్పుడైనా మనసు కనిపిస్తే తాము ఒకటో ఆరో తినేవారు. నిత్యక్రమానుసారం కేవలం భక్తుల కోసం అరటిపళ్ళ బుట్ట కొని అప్పుడు భక్తులకు వాటిని పంచుతున్నారు. శాస్త్రీ బువాకి బాబా పాదాలు చూసి ఎంతో ఆశ్చర్యం కలిగింది. చేతిలోని ధ్వజ వజ్రాంకుశ చిహ్నాలతో ఉన్న రేఖలను పరీక్షించాలని కోరిక కలిగింది. అప్పుడు బాబా భక్తుడు కాకాసాహెబ్ దీక్షితు ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతను 4 అరటిపళ్ళు తీసి వాటిని బాబా చేతిలో పెట్టాడు. అప్పుడు ఎవరో బాబాతో ఇలా అన్నారు, "బాబా, ఇతడు నాసిక్షేత్రంలో నివసించే ముళే శాస్త్రి. గొప్ప పుణ్యం చేసుకొని ఉండటం వల్ల ఇతను మీ పాదాల వద్దకొచ్చాడు. అతనికి పళ్ళు ప్రసాదంగా ఇవ్వండి." ఎవరు విన్నపం చేసినా చేయకపోయినా బాబా మనసులో ఆ సంకల్పం రాకుండా ఆయన ఎవరికీ ఏదీ కూడా ఇవ్వరు లేదా చేయరు. ముళే అరటిపళ్ళు కాదు, బాబా అరచేతిని అడిగాడు. దానికోసం తన చేతిని ముందుకు చాపాడు. అయితే బాబా దాన్ని పట్టించుకోకుండా అందరికీ ప్రసాదం పంచుతున్నారు. ముళే బాబాతో, "నాకు పళ్ళొద్దు, మీ హస్తాన్నివ్వండి, నాకు సాముద్రికం చూడటం వచ్చు" అని విన్నపం చేసుకున్నాడు. అయితే బాబా అతనికి తమ హస్తాన్నివ్వలేదు. అయినప్పటికీ ముళే ముందు ముందుకి జరగసాగాడు. సాముద్రికం చూడ్డం కోసం చెయ్యి చాచసాగాడు. అయితే బాబా ఇటువైపు పొరపాటును కూడా చూడనైనా లేదు. అసలు ఆ విషయం తమకు పట్టనట్లే ఉన్నారు. చివరికి చాచిన ముళే చేతిలో బాబా ఆ 4 అరటిపళ్ళు పెట్టి అతన్ని కూర్చోమన్నారు. అంతేకాని ముళే చేతిలో తమ చేతిని పెట్టలేదు. ఎవరు జన్మంతా ఈశ్వరుడి కోసం తమ శరీరాన్ని కరిగించారో ఆయనకి సాముద్రికంతో అవసరమేమిటి? సాయి మహారాజు ఇచ్ఛలన్నీ నెరవేరాయి. ఆయన భక్తులకు తల్లిదండ్రులవుతారు. బాబా యొక్క నిరీచ్ఛస్థితిని, సాముద్రికం పట్ల ఆయనకున్న నిర్లక్ష్య వైఖరి చూసి శాస్త్రి తన చేతిని వెనక్కి లాక్కొని బాబాని పరీక్షించే ఉద్దేశం విరమించుకున్నాడు. కొద్దిసేపు హాయిగా కూచుని తర్వాత భక్తులతో కలిసి వాడాకు తిరిగి వెళ్ళిపోయాడు. వాడాకి తిరిగి వచ్చాక ముళే స్నానం చేసి మడి అంటే సంధ్య చేసుకునేటప్పుడు పూజా సమయంలోనూ శుభ్రంగా ఉండటం కోసం ఇతర అమంగళ పదార్థాల నుంచి దూరంగా ఉంచే ఉతికిన లేదా పట్టువస్త్రం కట్టుకుని అగ్నిహోత్రం అనే నిత్యవిధిని ప్రారంభించాడు. ఇక్కడ నియమానుసారం బాబా లెండీకి బయలుదేరి ఇలా అన్నారు, "మనతో కాషాయం తీసుకురండి, ఈరోజు కాషాయ వస్త్రం ధరిద్దాం." అందరికీ ఆశ్చర్యం వేసింది. బాబాకి కాషాయంతో పనేమిటి? అందరికీ ఒకటే ఆలోచన, బాబాకి ఈరోజే కాషాయం ఎందుకు గుర్తొచ్చింది? బాబా మాటలు ఎప్పటిలాగానే నిగూఢంగా ఉన్నాయి. వాటి అర్థం ఎవరికి తెలుస్తుంది? అయితే విచారపూర్వకంగా చెవులతో వింటే అనేక అర్థాలు గోచరిస్తాయి. మహాత్ముల మాటలు ఎన్నటికీ నిరర్ధకం కావు. సదా అర్థపూర్ణంగానూ నిగూఢంగానూ ఉంటాయవి. వాటికి మూల్యం ఎవరు కట్టగలరు? మహాత్ములు మొదట ఆలోచించి ఆ తరువాతే మాట్లాడతారు. అలాగే ఉంటుంది వారి నియమ పద్ధతి. అన్న ప్రకారమే వారు వ్యవహరిస్తారు. అందరికీ అంగీకారయోగ్యమైన సిద్ధాంతం ప్రకారం మహాత్ముల మాటలు ఎన్నటికీ అర్థహీనంగా ఉండవు. శ్రద్ధ పెట్టి చక్కగా పరిశీలించి చూస్తే అవి అర్థమవుతాయి. సరే, ఇక్కడ బాబా లెండీ నుంచి తిరిగి వచ్చాక నగారా, కొమ్ము బూరలు వాయించటం మొదలుపెట్టారు. బాపూసాహెబ్ జోగు మధ్యలో హడావుడిగా మూళేతో, "హారతి వేళైంది, మసీదుకొస్తారా?" అని అడిగాడు. అయితే అది శాస్త్రి మడికి పెద్ద ఇబ్బంది కనుక అతను ఇలా జవాబిచ్చాడు, "మూడో జాము అంటే మధ్యాహ్నం 4 తర్వాత దర్శనం చేసుకుంటాను." జోగప్పుడు హారతికి అన్నీ తయారు చేసుకున్నాడు. ఇక్కడ మసీదుకి తిరిగి వచ్చి బాబా తమ ఆసనం మీద మాట్లాడుతూ కూర్చున్నారు. అందరి పూజ ముగిసింది. హారతికి సామగ్రి సిద్ధం చేశారు. ఇంతలో బాబా ఇలా అన్నారు, "తీసుకురండి, ఆ కొత్త బ్రాహ్మడి దగ్గర నుంచి దక్షిణ తీసుకురండి." అది విని బాపూసాహెబ్ బుట్టి స్వయంగా వెంటనే దక్షిణ అడగటానికి వెళ్ళాడు. ముడే అప్పుడే స్నానం చేసి మడిబట్ట కట్టుకుని హాయిగా ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ కబురు విని ముళే మనసులో సందేహం కలిగింది. "నేనెందుకు దక్షిణ ఇవ్వాలి? నేను పవిత్రమైన అగ్నిహోత్ర బ్రాహ్మణుణ్ణి. బాబా ఎంత గొప్ప మహాత్ముడైనా నేనేవన్నా ఆయన ఆజ్ఞను పాటించే శిష్యుణ్ణా లేక భక్తుణ్ణా? నన్నెందుకీన దక్షిణ అడుగుతున్నారు? ఈ ప్రకారంగా అతని మనస్సు సందిగ్ధంలో పడింది. సాయిలాంటి వారు దక్షిణ కోరటం, కోటీశ్వరుడు బుట్టి కబురు తీసుకురావటం ముళే మనసులో మొదట సందేహం కలిగినప్పటికీ అతను దక్షిణ తీసుకెళ్లాడు. ముళే మనసులో మరో సంశయం ఉంది. ప్రారంభించిన పనిని అలాగే వదిలేసి మసీదుకెలా వెళ్ళాలి? అలా అని కాదని కూడా అనలేం. సంశయాత్మకుడికి నిశ్చయం ఉండదు. అతని మనసు నిరంతరం ఊగిసలాడుతూ ఉంటుంది. అతని ప్రగతి ఇక్కడా అక్కడా కూడా ఉండదు. అలాంటి వాళ్లకి త్రిశంకుడు అంటే సూర్యవంశంలోని ఓ ప్రసిద్ధ రాజు విశ్వామిత్రుడు అతన్ని స్వర్గానికి పంపాడు. కానీ అక్కడకు ప్రవేశం లభించకపోవటం వల్ల అతను మధ్యలోనే వేళ్లాడుతూ ఉండిపోయాడు. అలాంటి స్థితి కలుగుతుంది. చివరికి ముళే వెళ్లటానికే నిశ్చయించుకున్నాడు. ముళే సభామంటపంలోకి వెళ్ళినా గాని అక్కడ దూరంగా నిలబడిపోయాడు. తాను మడికట్టుకున్నాడు. మరి మసీదేమో అపవిత్రం, బాబా దగ్గరికి ఎలా వెళ్ళాలి? దూరంగా ఉండిపోయి చేతులు జోడించి తన దోసిట్లో ఉన్న పూలు బాబాపై విసిరాడు. ఇంతలో అతని కళ్ళెదుట ఓ చమత్కారం జరిగింది. ఆసనం మీదున్న బాబా అదృశ్యులై ఆయన స్థానంలో మూళేకి అతని గురువు ఘోలప్స్వామి కనిపించసాగారు. ఇతరులకు మామూలుగానే సాయి సమర్థులు కనిపించారు. కానీ ముళే కళ్లకు ఘోలప్నాథ్ కనిపించారు. ఆయన ఇదివరకే సమాధిగతులైనప్పటికీ ఎలా కనిపిస్తున్నారా అని ముళేకి ఆశ్చర్యం కలిగింది. నిజం చూస్తే ఆయన గురువు సమాధిగతులైనప్పటికీ కళ్ళ ఎదుట ఉన్నట్లు కనిపించారు. దాంతో ముళే ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అతని మనసులో సందేహం కలిగింది. దాన్ని స్వప్నం అనుకుందామంటే తను నిద్రపోవటం లేదు. మెళకువ అందావా అంటే మరి గురువు ఎదురుగా నిలబడి ఎలా కనిపిస్తున్నారు? మనసులో ఇలాంటి గందరగోళం ఎందుకు కలిగింది? కొద్దిసేపు అతను మౌనంగా ఉండిపోయాడు. తనని తాను గిచ్చుకుని చూశాడు. ఇలా అనుకున్నాడు, ఇది అబద్ధం కాదు. మనసులో ఊరికే సందేహం ఎందుకు కలిగింది? అందరితో పాటు నేనిక్కడే ఉన్నాను కదా. ముళే నిజానికి ఘోలప్స్వామి భక్తుడు. బాబా విషయంలో శంక కలిగినప్పటికీ అతను ఆ తర్వాత శుద్ధ మనసుతో బాబా భక్తుడైనాడు. స్వయంగా అతను శ్రేష్టజాతి బ్రాహ్మణుడు, వేదవేదాంగాల్లో ప్రవీణుడు. మసీదులో ఘోలప్స్వామి దర్శనం అయినందుకు అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడతను పైకెక్కి వెళ్ళి తన గురువు పాదాలకి నమస్కరించి చేతులు జోడించి నిలబడ్డాడు. నోటినుంచి మాట పెగల్లేదు. కాషాయరంగు ధోవతి, కాషాయరంగు ఉత్తరీయాలతో సహా ఘోలప్స్వామిని చూసి ముళే పరుగెత్తి ఆయన పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. అతని అభిజాత్యాహంకారం అయిపు లేకుండా పోయింది. కళ్లకు అంజనం పెట్టినట్లు సరైన దృష్టి కలిగింది. మహాజ్ఞాని అయిన తన గురువుని కలవటంతో అతనికి కుబేరుడి నిధే ప్రాప్తించినట్లనిపించింది. అతని సంశయభావన నశించి బాబాపై ప్రేమ పెరిగి అర్ధనిమీలిత నేత్రాలతో సాయి చరణాలను తదేకంగా చూస్తూ అలా కూచుండిపోయాడు. అతనికిలా అనిపించింది, జన్మజన్మల పుణ్యం ఫలించింది. అందువల్లే సాయి మహారాజు పాదాలు దృష్టికి కనిపించాయి. అతనికి ఆయన చరణరూపతీర్థంలో స్నానం చేసే అదృష్టం కలిగింది. హారతికి వచ్చిన ఇతర భక్తులకు ఆశ్చర్యం కలిగింది. ముళే మొదట దూరంగా నిలబడి పూలు విసిరాడు కదా, అతనిప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఆయన పాదాలపై తల ఎందుకు పెట్టాడు? మిగతా భక్తులు బాబా హారతి పాడుతుంటే ముళే ఘోలప్స్వామి పేరును గట్టిగా ఉచ్చరిస్తూ ఆయన హారతే పాడసాగాడు. ఆ ఆనందంలో ప్రేమలో మునకలు వేశాడు. ముళే మడి దూరంగా పారిపోయింది. స్పర్శాస్పర్శలు అంటే మడీదడి, సామాజిక ఉచ్చనీచాలు పరస్పరం చెట్టాపట్టాలేసుకుని చెప్పా పెట్టకుండా పోయాయి. వాటి గుర్తే లేకుండా పోయింది. సాష్టాంగ నమస్కారం చేసి అతను ఆనంద పారవశ్యంతో కళ్ళు మూసుకున్నాడు. లేచి కళ్ళు తెరవగానే అతనికి ఘోలప్స్వామి అదృశ్యమైపోయి ఆయన స్థానంలో దక్షిణ అడుగుతూ సాయి సమర్థులు కనిపించారు. శారద చంద్రికలు వెదజల్లుతూ హాయినిచ్చే బాబా యొక్క ఈ ఆనంద స్వరూపమూర్తిని చూసి ముళే చిత్తవృత్తి తటస్థమైంది. తన మూలస్థితిని అతను మరిచిపోయాడు. ఈ విధంగా సాయి మహారాజు చేసిన చమత్కారం చూసి ముళే ఆకలిదప్పులు నశించిపోయాయి. తన గురుదర్శన సుఖాన్ని పొందటంతో అతనికి ఎంతో హర్షం కలిగింది. మనసుకి సంతృప్తి కలిగి అతను బాబా ముందు సాష్టాంగపడ్డాడు. ఆనందాశ్రువులు కారిపోగా బాబా చరణాలపై తల ఉంచి అతను నమస్కరించాడు. ఎంతో కొంత దక్షిణ ఇచ్చి మళ్లీ ఆయన చరణాలపై తలనుంచాడు. కనురెప్పల మాట నుంచి ఉబికిన ప్రేమాశ్రువులు జలజలా కారి శరీరం రోమాంచమైంది. కంఠం పూడుకుపోయింది. మనసులో అష్టభావాలు నిండిపోయాయి. ఇలా అనుకున్నాడు. మనసులో సందేహం పటాపంచలైంది. నా గురుదర్శనం అయ్యింది. బాబా అలౌకిక లీలను చూసి ముళేతో పాటు అందరికీ కంఠం వృద్ధమైంది. ఈ అనుభవంతో అక్కడున్న వారందరికీ కాషాయం యొక్క అర్థం స్ఫురించింది. అదే సాయి, అదే ముళే, కానీ అతను మధ్యలో ఎలా మారిపోయాడు? ఇదే వారి మనసుకి ఆశ్చర్యం కలిగించింది. బాబా కుశలతను ఎవరు తెలుసుకోగలరు? ఆయన లీలలు అర్థం చేసుకోవటానికి కఠినం. అలాగే ఓ రెవెన్యూ అధికారి సాయి దర్శనం చేసుకోవాలనే కోరికతో తనతో పాటు తన డాక్టర్ మిత్రుణ్ణి తీసుకుని షిరిడీకి బయలుదేరాడు. డాక్టరు బ్రాహ్మణుడు, శ్రీరాముడి భక్తుడు. స్వయంగా సత్ప్రవర్తనతో ఉంటూ స్నాన సంధ్యలు, శాస్త్రాల్లో చెప్పబడిన ఆచరణను నియమంగా పాటించటాన్ని ఇష్టపడే వ్యక్తి. సాయిబాబా ముసల్మాను. తన ఆరాధ్యదైవం సీతాపతి శ్రీరాముడు. కనుక తాను బాబాకి నమస్కరించను అని అతను మొదటే తన మిత్రుడికి చెప్పాడు. ముసల్మానుల పాదాలకు నమస్కరించటం మనసుకి నచ్చదు కనుక షిరిడీకి పోవటానికి మొదట్నుంచి నేను శంకిస్తూనే ఉన్నాను అని కూడా అన్నాడతను. ఆయన పాదాలపై పడమని నిన్నెవ్వరూ అడగరు, లేదా బలవంతమూ చేయరు. ఎవరైనా అడుగుతారేమో అనుకోవద్దు. షిరిడీకి వెళ్తానని మనసులో నిశ్చయించుకో. బాబా కూడా తమకు నమస్కరించమని అడగరు. ఈ ప్రకారంగా రెవెన్యూ అధికారి వాగ్దానం చేశాక డాక్టర్కి వెళ్లాలన్న కోరిక కలిగింది. అప్పుడు మిత్రుడి మాటలపై విశ్వాసం పెట్టి అన్ని సంశయాలను దూరం చేసి దృఢనిశ్చయంతో అతను సాయి దర్శనానికి వెళ్లాడు. అయితే ఆశ్చర్యమేమిటంటే అతను షిరిడీకి వచ్చి మసీదుకి వెళ్ళినప్పుడు అతనే మొదట సాష్టాంగం చేశాడు. అది చూసి అతని మిత్రుడికి ఆశ్చర్యం కలిగింది. అతనిలా అడిగాడు, నీ నిశ్చయాన్ని ఎలా మర్చిపోయావు? నీవు ఆ ముసల్మానుకి మాకన్నా ముందే ఎలా సాష్టాంగం చేశావు? అప్పుడు ఆ డాక్టరు ఆశ్చర్యకరమైన సంగతి చెప్పాడు. నేను శ్యామవర్ణంలో సౌందర్యాలొలికిస్తూ కుసుమ కోమలంగా, నాజూకుగా, చక్కటి అవయవ సౌష్ఠవంతో ఉన్న శ్రీరాముణ్ణి చూశాను. వెంటనే శుద్ధ మనసుతో నమస్కరించాను. అతను ఇదే ఆసనం మీద కూర్చున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు. అర నిమిషంలో సాయి రూపం కనిపించసాగింది. అందుకే నాకు ఆశ్చర్యం కలిగింది. ఇదేమన్నా కల కాదు కదా? ఆయన ముసల్మాను కాదు, ఆయన యోగ సంపన్న అవతార పురుషుడు, చోఖామేళ, విఠలుని భక్తుడు, జాతితో అంత్యజుడు. రోహిదాసు చెప్పులు కుట్టేవాడు, కసాయివాడు సజ్జన్ హింస చేసేవాడు. వీరి జాతిని గురించి ఎందుకాలోచిస్తాం? కేవలం జగత్తుకి ఉపకారం చేయటం కోసం, జనన మరణ పరిభ్రమణ నుంచి తప్పించటం కోసం తమ నిర్గుణ నిరాకార రూపాన్ని వదిలేసి ఈ మహాత్ములు జగత్తులో అవతరిస్తారు. వీరు కేవలం కోరికలు తీర్చే కల్పతరువులే. ఈ క్షణంలో సాయి, మరుక్షణంలో రాముడు. నా అహం అనే అజ్ఞానం ఆయనకి సాష్టాంగం చేయగానే నశించిపోయింది. మర్నాడు డాక్టరు ఇలా నియమం పెట్టుకున్నాడు. సాయినాథులు నాపై కృప చూపనంత వరకు నేను మసీదులో అడుగుపెట్టను అని అతను షిరిడీలో ఉపవసించాడు. ఈ ప్రకారంగా 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజు ఉదయం ఏం జరిగిందో శ్రద్ధగా వినండి. ఖాందేశ్ అంటే మహారాష్ట్రలోని జళగాం, ధులే జిల్లాల్లోని ప్రదేశాన్ని ఖాందేశ్ అంటారు. అక్కడ ఉండే డాక్టర్ మిత్రుడొకడు అనుకోకుండా సాయినాథుని దర్శనానికి వచ్చాడు. అతను 9 సంవత్సరాల తర్వాత కలిశాడని డాక్టర్కి ఎంతో ఆనందం కలిగింది. డాక్టర్ కూడా ఆ మిత్రుని వెనక మసీదుకి దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కరించగానే బాబా డాక్టర్ని ఇలా అడిగారు. ఏం డాక్టర్, నిన్నిక్కడకు రమ్మని పిలవటానికి నీ దగ్గరకెవరైనా వచ్చారా? మరెందుకొచ్చావో చెప్పు. అలా మనసుకి గుచ్చుకునే ఆ ప్రశ్నను విని డాక్టరు సిగ్గుపడ్డాడు. తను చేసుకున్న నిశ్చయం గుర్తొచ్చి మనసులో పశ్చాత్తాపం కలిగి ఎంతో బాధపడ్డాడు. అయితే ఆ రోజు అర్ధరాత్రి అతనిపై బాబాకి కృప కలిగి అతను నిద్రపోతున్నప్పుడు పరమానంద స్థితి మాధుర్యాన్ని రుచిచూపారు. తరువాత డాక్టర్ తన గ్రామానికి వెళ్ళిపోయినప్పటికీ ఆ సంపూర్ణ స్వానంద స్థితి అనుభవం 15 రోజులు అలాగే ఉండిపోయింది. అతనికి సాయి చరణాల్లో భక్తి పెరిగింది. ఇలా సాయి యొక్క వినూత్నమైన అనుభవాలను చెప్తూ పోతే గ్రంథం విస్తరిస్తుంది. అయితే అది అపరిమితం అవుతుందేమో అన్న భయంతో ఆపుతున్నాను. మొదట ముళే కథ విని శ్రోతల చిత్తానికి ఆశ్చర్యం కలుగుతుందేమో, కానీ అందులో సారాన్ని బోధనీ వారు అర్థం చేసుకోవాలి. ప్రతివారూ తమ గురువులపై దృఢ విశ్వాసం పెట్టాలి. మరి వేరే ఎక్కడా ఉండకూడదు. ఆ భావార్థాన్నే మనసులో దృఢంగా పెట్టుకోవాలి. ఇంతకన్నా బాబా చేసిన ఈ లీలలో మరొక కారణం నాకు కనిపించటం లేదు. ఎవరు ఏమని ఆలోచించినా అర్థం మాత్రం ఇదే. తమ గురువుకి గొప్ప కీర్తి ఉన్నా, అసలు కీర్తి లేకపోయినప్పటికీ తమ గురువు వద్దే విశ్వాసం ఉండాలి. అదే ఇందులోని ఉపదేశం. పురాణ గ్రంథాలు శోధించినప్పటికీ వాటి నిండా ఇదే ఉపదేశం ఉంటుంది. అయినప్పటికీ అలాంటి అనుభవాలు కలగకుండా ఆ మాటల్లో విశ్వాసం పెట్టలేం. తమకి స్వయంగా ఖచ్చితంగా విశ్వాసం లేకున్నా స్వయంగా ఆత్మనిష్ట ఉన్నట్లు ప్రదర్శిస్తారు. వారి జన్మలో కలిగే కష్టాలన్నీ అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తాయి. ఇదంచ నాస్తి పరంచనా, ఇదీ ఉండదు అదీ ఉండదు. ఎప్పుడూ మనసుకి ఏదో ఓ చింత, ఒక్క క్షణం కూడా మనసుకి శాంతి ఉండదు. ముక్తులమన్న గొప్పలు మాత్రం చెప్పుకుంటుంటారు. సరే, రాబోయే అధ్యాయం దీనికన్నా మరింత మాధుర్యంగా ఉంటుంది. పదే పదే తీసుకునే సాయి దర్శనం అపరిమిత ఆనందానుభవాన్ని కలిగిస్తుంది. భక్త భీమాజీ పాటిల్ క్షయరోగం ఎలా పోగొట్టారు? అతనికి నానాసాహెబ్ చందోర్కర్ మీదున్న నమ్మకాన్ని బాబా అనుభవాన్నిచ్చి ఎలా చూపించారో అది తెలుస్తుంది. దర్శనంలో అలాంటి గొప్పతనం ఉంది. ఎవరు తమ కేవల దర్శనంతోనే పాపాన్నించి ముక్తులను చేస్తారో వారు ఈ లోకంలోని సుఖాలను ఒళ్ళో వేస్తారు. పరలోకంలోని భోగాలను కూడా పూర్తిగా అనుభవింపచేస్తారు. యోగిజనుల దృష్టిపాతం నాస్తికులకు కూడా పాపాల నుంచి సంపూర్ణంగా విడుదల చేస్తుంది. ఇక మరి ఆస్తికుల విషయం ఏం చెప్పాలి? వారు సహజంగానే పాపముక్తులవుతారు. పరబ్రహ్మ వద్ద బుద్ధి స్థిరపడి ప్రత్యక్షంగా పరమేశ్వరుడి దర్శనం అయిన అలాంటి మహాత్ముల దృష్టి ఎవరిపై పడుతుందో వారు దుస్తర పాపాల నుంచి కూడా ముక్తులవుతారు. బాబా లీలలు అర్థం కావు, బాబాకి మీద ప్రేముందని తెలుసుకున్నవాళ్ళు తెలియనివాళ్ళు కూడా అందరూ శుద్ధ మనసుతో వినండి. ఎక్కడ భక్తి ప్రేమల మీద ఇష్టం ఉంటుందో, ఎక్కడ జీవులకి బాబాపై ప్రేమ ఉంటుందో అక్కడే నిజమైన మమకారం ఉప్పొంగుతుంది. అక్కడే శ్రవణంపై కోరిక కలుగుతుంది. అనన్య భక్తికి ఏది నిశ్చిత ఆశ్రయస్థానమో ఆ సాయి చరణాలకు హేమాడు నమస్కరిస్తున్నాడు. ఆయన కరుణకి అంతులేదు. సంసారం యొక్క జనన మరణ భయాన్ని దూరం చేయటంలో వారు సమర్థులు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని శ్రీ సంత ఘోలప్ రామదర్శనమనే పేరుకల 12వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 12వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. తమ గురువుల పట్లే శిష్యులకి దృఢ విశ్వాసం ఉండాలి, వేరే ఎక్కడా ఉండకూడదు అన్న ఈ అధ్యాయం యొక్క తాత్పర్యం గురించి, బోధ గురించి హేమాడ్ పంత్ పైన 176వ ఓవీలో చెప్పారు. అది కాక ఈ అధ్యాయంలో మరొక బోధ ఉంది. గడచిన 9వ అధ్యాయంలో బాబా ఆజ్ఞను పాటించకపోవటం వల్ల భక్తులకు కలిగిన సంకటాల గురించి మనం చదివాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో కాకా మహాజని, భావూసాహెబ్ ధుమాళ్, నానాసాహెబ్ నిమోంకర్ భార్య వీరంతా బాబా ఆజ్ఞను పాటించటం వల్ల ఇబ్బందులు పడకపోవటమే కాక వారి పనులు సక్రమంగా జరిగాయి. నాసిక్కి చెందిన ముళే శాస్త్రి బాబా ఇచ్ఛను గౌరవించి దక్షిణ ఇచ్చి మసీదుకి బాబా హారతికి వెళ్ళాడు. కనుకే అతనికి తన బ్రహ్మీభూతుడైన ఘోలప్ గురువు మళ్లీ దర్శనమిచ్చాడు. మనం నిశ్చయం చేసుకుంటాం, కానీ మనకి వాటి పూర్వాపరాలు తెలియవు. మహాత్ములకు మన హితాహితాల గురించి తెలుసు, వారికి తెలియని విషయమంటూ ఉండదు. భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం వారికి అరిచేతిలో ఉసిరిపండే. వారి ఆజ్ఞను పాటించి వ్యవహరిస్తే మనం సుఖ సంపన్నులమవుతాం.